ఇప్పుడు గురువుగారేమో నా దక్షిణ ఏమిటని రోజు ఉత్తరం రాస్తున్నాడు, కాబట్టి నా కోసం నువ్వు ఒక 3 రోజులు మౌన వ్రతం పట్టాలి. గురువుగారిని నేను ఉత్తరం రాసి ఇక్కడికి పిలిపిస్తాను, 3 రోజులు ఉండమంటాను. 3 రోజుల కంటే ఆయన ఉండడలే. ఆ 3 రోజులు మాత్రం నేను తెగ తిడతాను, నేను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాను. ఆ 3 రోజులు నువ్వు నోరు మూసుకూర్చో, నేను ఎన్ని తిట్టినా మౌనంతో ఉన్నావంటే నా పరువు దక్కుతుంది. ఆ 3 రోజులు అయ్యాక ఆయన పంపాక, ఈ 3 రోజులు నేను తిట్టిన తిట్లన్నిటికీ కొన్ని 1000 రెట్లు తిట్టుకో, కొట్టుకో, కావాలంటే వీపిచ్చేస్తాను, నీ పుణ్యం ఉంటుంది అని గడ్డం పట్టుకు బతిమాలగా కొంచెం ఎంత దుర్మార్గు రాలేనా మనసు కరిగింది ఆవిడ కూడా. సర్లే, ఇదిగో 3 డేస్ ఓన్లీ, ఆ తర్వాత 4th డే వాడు ఉన్నాడా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అంది. అస్సలు నువ్వు ఎంత ఉత్తమురాలివి, పెళ్ళామా నా బంగారు పళ్ళామా ఆహాహా గొళ్ళామా అని పాట పాడి 3 రోజులు నా చివాట్లు తినవు చాలా, తర్వాత నీకు ఎంత ఉపకారం చేస్తానో నీకోసం నగలు చేయిస్తానన్నట్ట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, 3 రోజులు తిడతానన్నావు కదా అని ఇష్టం తిడి తిట్టి ఒప్పుకోను, ఆ 3 రోజులు కలిపి మ్యాక్సిమం 100 తిట్లు తిట్టకాలి. 100 దాటిందా నీ బొంద అయిపోయినట్టే. నీకు ఆ 3 రోజులకి 100 వరకు పరిమితి విధిస్తున్నాను, లిమిట్ దాటకూడదు, ఓవర్ డ్రాఫ్ట్ పనికిరాదు అంది ఆవిడ. ఆ 3 రోజుల్లో 100 కంటే ఏం తిడతానులే పర్వాలేదులే అనుకుని ఒప్పుకున్నాడు ఈయన. తర్వాత ఆవిడ ఒప్పుకున్న ఆనందంలో గురువుగారికి ఉత్తరం రాశాడు, గురువుగారు మీరు కోరినటువంటి బంగారం లాంటి భార్య దొరికింది, నేను ఎన్ని తిట్టినా పడుతుంది, మీరు తక్షణం రండనగానే గురువుగారు వెనక ముందు తొడకుండా గురుకులం మూసి మరీ వచ్చేశాడు. ఈ తిట్లు వినడానికి గురువుగారు వచ్చారు చివరికి, మాయగారు గురువు అంటే ఆయన అంత బాధపడ్డాడండి. ఆయన రావడంతో గురువుగారిని చూడడంతో ఈయన ఆనందం పట్టలేక ఈ శిష్యుడు వసే దౌర్భాగ్యురాలా, గురువుగారు వచ్చారు నీళ్లు తేవే అనగానే కిక్కులు మనకుండా చెంబుతూ నీళ్లు పట్టుకొచ్చింది ఆవిడ. ఇక గురువుగారు ముఖం వెలిగిపోయింది, శిష్య నేను కోరిన దక్షిణ ఎవడిచ్చాడురా ఇంతకు పూర్వం, నువ్విచ్చావురా, నువ్వురా నిజమైన శిష్యుడివి, ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నారా శిష్యుయ్, నాకు ముద్దొచ్చేస్తున్నావురా అన్నట్ట. గురువుగారు పొగిడారుగా, దాంతో వీడు రెచ్చిపోయాడు. జ్యేష్ఠమహందాన చండాలపుదాన గూనిదాన నడ్డిదాన ఇలా తిట్టిన తిట్టి తిట్టుకుని తిడుతున్నాడు. వీడికి వాళ్ళ ఆవిడ 100 తిట్లే పరిమితం విధించిందనే విషయం మర్చిపోయాడు ఆనందంలో. కానీ వాళ్ళావిడ చాలా తెలివైంది, ఓ చాక్ పీస్ పెట్టుకుని దౌర్భాగ్యురాలు అనగానే అక్కడ పక్కన 1 అని వేసుకుంది, జ్యేష్ఠమహందాన అనగానే 2 అని వేసుకుంది, నెంబర్ 2 నెంబర్ 3 ఇలా వేసుకుంటోంది. భోజనం దగ్గరకు వచ్చారు వీడు, స్నానాలు అయ్యాయి, తిట్లు తెగ తిడుతూనే ఉన్నాడు, రెచ్చిపోతూనే ఉన్నాడు, ఇప్పుడు భోజనాల దగ్గరకు వచ్చారు. గురువుగారికి శిష్యుడికి చెరుకో విస్తరి వేసింది, పీటలు వేసింది, అన్నం వడ్డించవే చండాల మొహమ్మదాన అన్నాడు వాడు, అన్నం వడ్డించింది, అన్నీ అయ్యాయి. ఇక 99 తిట్లు అయ్యాయి, లాస్ట్ అండ్ ఫైనల్ తిట్టు 100 మిగిలిందిట. వీడు వెనక ముందు చూడకుండా ఏడుపు మొహమ్మదాన, ఏడుపు కొట్టుదాన, వేడివేడి చారు తేవే అన్నట్ట. 100 అయిపోయింది చూసుకోలేదు వీడు. ఆవిడ కొళ్ళు మండిపోయింది, 100 దాటిపోయేగా వేడివేడి చారు కొండ పట్టుకొచ్చి వాడి నెత్తి మీద డామ్ అని కొట్టింది. తల పగిలిపోయింది వీడికి, కొండా పగిలింది, ఈ కొండలో ఉన్న చారంతా వాడినెత్తి మీద పడింది. వాడినెత్తి మీదే కాదు, 2 కొండలు తెచ్చేదిట, ఒక కొండ గురువుగారికి ఒక కొండ శిష్యుడికి, మళ్ళీ పక్షపాతం లేకుండా. ఈ విధంగా గురువుగారికి శిష్యుడికి వేడివేడి చారు కొండలు నెత్తి మీద పగిలాయి, చారు నెత్తి మీద పడింది, మాడు పగిలింది. గురువుగారు నిర్ఘాంతపోయాడు, ఎందుకంటే ఇంటి దగ్గరే ఇంతకాలం శిక్ష పడింది, ఇప్పుడు శిష్యుడింట్లో ఇంతకంటే గొప్ప శిక్ష పడింది. ఈయన ఎంతసేపు ఏమనుకుంటున్నాడంటే శిష్యుడు ఏం తిట్టినా సరే పడుతోంది వాళ్ళ ఆవిడ, ఆహా నా శిష్యుడు అదృష్టవంతుడు అని పొగుడుతున్నాడుగా, హఠాత్తుగా ఇది ఇలా బట్టబయలైంది. దాంతో ఆయన తెల్లబోయాడు, తెల్లబోవడం పక్కన పెట్టండి కొసమెరుపు. ఇప్పుడు ఇంతకీ వాడు పెళ్ళం వచ్చి, ఏమో 2 కొండలు పగలగొట్టాను, 2 కొండలకి 2 5లు 10 రూపాయలు పట్టుకురా, ఎవడిస్తాడో 10 రూపాయలు నువ్వు ఇస్తావు నీ గురువు ఇస్తావు అందిట. దాంతో గురువుగారు ఉత్తరా పోసిన కూడా పట్టుకుండా లేచి పారిపడమని పెట్టాడు. శిష్యుడు గురువుగారు అని వెంటబడ్డాడు. అప్పుడు గురువుగారు ఆగి, ఒరే శిష్య, అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే, ఒరే ఎన్నో 100 కొండలు అనేక శతభాండాని కొన్ని 100 కొండలు భిన్నాని మమ మస్తకే నా నెత్తి మీద పగిలాయి. అంటే మా ఆవిడ నెత్తి మీద 100లాది కొండలు పగలగొట్టింది. మమ భార్య మహాసాధ్వి భాండమూల్యం నయాచతే అన్నట్టు వాడు. నీ పెళ్ళాకంటే నా భార్య మహాపతివ్రత, ఎందుకంటే ఇన్ని కొండలు పగలు కొట్టినా కొండకి డబ్బులు అడగలేదు. నీ ఆవిడ 7 ఆకులు ఎక్కువ చదివిందిరా, కొండ నెత్తి మీద పగలు కొట్టి దాని మొహం మండ ఆ కొండ డబ్బులు కూడా నిన్ను నన్ను అడుగుతోంది. ఆహాహా ఎంత గొప్ప శ్లోకం చెప్పేటండి గురుగారు. ఇది ఒక గొప్ప పురాణ శ్లోకం అనమాట. మా చిన్నప్పుడు కావ్యాలు చదివేటప్పుడు ఈ చాటు శ్లోకం చదివించేవారు. నా అదృష్టవశాత్తు ఈ శ్లోకం నాకు ఏం ఉపయోగపడలేదు అనుకోండి. నిన్నాని మమ భస్తకే మమ భార్య మహాసాధ్వి భాండమూల్యం నయాచితే అన్నం లేదు కొసవిరుకు కదా. కాబట్టి ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈవిడ పరమ దుర్మార్గురాలు కదా, ఎప్పుడు చూసినా కొడుతూ తిడుతూ ఉంటుంది. ఆవిడ తీసుకొస్తే మళ్ళీ ఇన్ని తిట్లు తినాలి. అసలు ఎందుకు నా భార్య ఇంత గయ్యాళయ్యింది? ఓ గురుదేవా, ఓ మునీశ్వర, నువ్వే నిజం చెప్పాలి. పాతాళంలో ఉన్న ఆవిడ ఏదో తీసుకొస్తాను, తీసుకొచ్చాక మళ్ళీ ఈ బాధలు నేను ఎక్కడ పడతాను? అసలు ఏమి కారణం వల్ల నాకు నా భార్యకి మధ్యలో ఇలా యుద్ధం జరుగుతుందనగానే అప్పుడు చెప్పాడు ఆయన, ఇందులో నీ తప్పు లేదు, మీ ఆవిడ తప్పు లేదు, ఆవిడ స్వతసిద్ధంగా ఉత్తమురాలు, నువ్వు ఎలాగో ఉత్తముడివి. మరి మీ ఇద్దరికి తగాదాకి కారణం నీ పెళ్లి ముహూర్తం, కర్మ అలా కాలింది నీకు. పరిణయ వేళ నిన్ను రవి భౌమ శనైశ్చరులు భవత్సతిన్ సుర గురు దైత్యమంత్రులును చూచుట చేసి నరేంద్ర నీకు అత్తరుణి మనోహరాకృతి ముదం వనరించుచు నుండి చూడ్కి అత్తరుణికి నీదు మూర్తి ప్రమదం వనరింపమి నట్టిదయ్యడం. నాయన నీ పెళ్ళి ముహూర్తం అరకొరవాడి చేత పెట్టించుకున్నావు, అనగా పెద్దగా జ్యోతిష పాండిత్యం లేని వాడి ద్వారా నీ పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నావు. ఆ ముహూర్తం పెట్టేవాడికి ముహూర్తం గురించి పెద్దగా తెలియదు. దానివల్ల ఏమైంది, నీ ముహూర్తంలో ఒక పెద్ద దోషం వచ్చింది. నీ లగ్నంలో, పెళ్లి లగ్నంలో నిన్ను సూర్యుడు కుజుడు శని చూస్తున్నారంటే లగ్నంలో ఈ ముగ్గురు ఉన్నారట. ఈ ముగ్గురు దృష్టి లగ్నం మీద పడింది. ఇక నీ భార్య దాంట్లో సురగురు దైత్యమంత్రులను, సురగురుడు అంటే బృహస్పతి గురువుగారు చూస్తున్నాడు, దైత్యమంత్రి అంటే శుక్రాచార్యుడు. నీ భార్య లగ్నమును బృహస్పతి శుక్రాచార్యుడు చూస్తున్నారు. నీ లగ్నమును సూర్యభగవానుడు కుజుడు శని చూస్తున్నారు. ఎప్పుడైనా పెళ్లి ముహూర్తంలో ఆడపిల్ల యొక్క లగ్నంలో గురువు శుక్రాచార్యుడు ఇద్దరు ఉన్నారంటే, ఆ ఇద్దరు విరోధులు కదా. గురువుకి శుక్రాచార్యుడికి ఒరిజినల్గా పడదు. వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఒక ఆయన రాక్షస గురువు, ఒక ఆయన దేవగురువు. అందువల్ల ఈ ఇద్దరు స్త్రీ యొక్క లగ్నంలో ఉన్నట్టయితే ఆ అమ్మాయికి పెళ్ళైనప్పటి నుంచి మొగుడు మీద ఒళ్ళు మండిపోతుంది. నీ భార్య యొక్క లగ్నంలో గురుడు శుక్రుడు ఉండడం వల్ల ఆవిడికి నిన్ను చూస్తే అరికాలి మంట నెత్తికొస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది, నువ్వేం చెబితే దానికి వ్యతిరేకంగా నడుచుకుంటుంది. కానీ నీ లగ్నంలో ఇటు సూర్యుడు ఇటు శని ఇద్దరు తండ్రి కొడుకులు, మరొకటి కుజుడు. ఈ కుజుడు అత్యంత అనుకూలుడు సూర్యుడికి. ఆ ముగ్గురు ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది, నువ్వు ఆవిడ చూసినప్పుడల్లా ఆ సుందరి సుందరి అంటూ వెంటబడతావు. నువ్వు సుందరి అయితే ఆవిడ మందరై నిన్ను కొడుతోంది. ఇది ఈ లగ్న దోషం. ఇప్పుడు నీకు అర్థమైందా? కాబట్టి పెళ్లికి ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నములో ఎవరు ఉన్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే కొంపలు ములుగుతాయి. ఇదంతా లగ్న ప్రమాదం, ముహూర్త ప్రమాదం. సుముహూర్తం కాకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. అందుకే ముహూర్తం సరిగ్గా లేకపోతే ఎక్కువ కాలం ఉండవు ఆ సంబంధాలు. అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇంకా ఎన్ని ఉంటాయో తెలుసునండి. భార్యాభర్తల పరిణయ ముహూర్తంలో తేడా వస్తే పిల్లలు చెప్పిన మాట వినకుండా మనకి ఇష్టం లేని వాళ్ళు చేసుకుపోతారు. అన్య మతస్థులను చేసుకోవటము, అన్య కులస్థులను చేసుకోవడం, ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఈ ముహూర్తంలో ఎక్కడో లోపం వస్తుంది. ఈ ముహూర్తంలో లోపం ఎందుకు వస్తుంది? గురు కటాక్షం లేకపోవటం అంట. గురువుల్ని గట్టిగా పట్టుకోండి, ఎవడో ఒక గురువుని నమ్మి పట్టుకోండి, ఆ గురువు యొక్క దేవుని ఉంటే జీవితంలో ఇలాంటి కష్టం రాదు. అందుకే వీలున్నంత వరకు సద్గురువుల యొక్క పాద పద్మములను అత్యంత భక్తితో, నిర్భరమైన భక్తితో నిరంతరం పట్టుకుని పూజించేటటువంటి వాడికి మాట వరసకు కూడా కష్టం రాదు. వస్తే అది పటాపంచలు అవుతుంది. గురువు చూసుకుంటాడు దాన్ని. ఒక్కోసారి ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ చెప్పను మీకు. ఇప్పుడు ఎదురుగుండా కూర్చున్న సువర్ణ లింగయ్య గారిని చూశారు కదా, వారి అబ్బాయికి పెళ్లి కుదిరింది, ఓ మంచి ముహూర్తం పెట్టాం. ఆ ముహూర్తానికి శుభలేఖ పట్టుకొచ్చారు. ఆ ఇంట్లో అందరూ ఆ ఇంటి పేరిటి వాళ్ళే, మంధనిలో మొత్తం అందరూ సువర్ణ వాళ్ళే. దాదాపుగా ఈ పెళ్లి సమయమునకు, అంటే ఈ పెళ్లి ముహూర్త సమయానికి చాలామంది ఆనాడు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నట్టుగా ఉన్నారు. తెలిసిన మీకు ఆయన అడగని చెప్తారు. ఇప్పుడు ఆ ముహూర్తానికి ఇందులో ఎవడు వెళ్ళిపోయినా రోజు మైలైనండి అక్కడ. ఆ ఊళ్ళో చాలా ఇబ్బంది పడేవారు వాళ్ళు. అప్పుడు నేను ఏమన్నానో తెలుసా, ఈ శుభలేఖలు నా చేతికి ఇవ్వండి, అమ్మవారి పాదాల దగ్గర పెడతాను, మళ్ళీ మీ అబ్బాయికి పెళ్ళయ్యి అమ్మాయిని తీసుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయేదాకా ఆ శుభలేఖ తీయను, తర్వాత సంగతి చూద్దామన్నాను. ధైర్యంగా నమ్మారు, శుభలేఖ ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ అడుగుపెట్టాడు. టప 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 మూడు ముగ్గురు వెళ్ళిపోయారు, ఇద్దరును మైలు వచ్చేసింది. అడగండి ఆయన ఎదురుగుండా ఉన్నారు, బయటవాడు కూడా అక్కర్ల. ఇదే గురు కటాక్షం అంటే. చాలా ఆశ్చర్యపోయి వాళ్ళ ఊళ్ళో అందరూ అదే తెల్లబోవడం అనమాట. రేపో వాపో ఏ క్షణమో అనుకున్నట్టుగా ఉంటారు. దాంతో ఎంతోమందికి పెళ్ళిళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయండి బాబు. ఎక్కువ మంది ఒకే ఇంటి పేరిటి వాళ్ళు ఒక ఊళ్ళో ఉంటే, అందరూ ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు, మరి పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు. ఈ పురుడు వస్తుందో పుణ్యం వస్తుందో, ఏం వస్తుందో చెప్పక చెప్పలేం కదా మనం. అలాంటప్పుడు ఎంత ఇబ్బంది వస్తుంది? ఇలాంటి ఇబ్బందులు లేకుండా, పెళ్లిలో ఏ ఇబ్బంది లేకుండా కటాక్షం కావాలంటే, అయితే అపూర్వ ముహూర్తం కావాలి. ఈ కలియుగంలో అంత అపూర్వమైన ముహూర్తం పెట్టేటటువంటి పండితులు కొంచెం అరుదుగా ఉంటారు. ఎన్నున్న గురు కటాక్షం ఉంటే ఈ గురువు వల్ల త్రిమూర్తులు అనుగ్రహిస్తారు. అమ్మ అనుగ్రహిస్తుంది, అనుగ్రహిస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అమ్మ అనుగ్రహిస్తే దేవతలు ఆగ్రహించినా బయటపడతామట. అందుకనే వీలున్నంత వరకు గురువులను పట్టుకోమని పెద్దలు అందుకు చెప్పారు. ఇది నాయన కారణం. ఇక అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు పెళ్లి ముహూర్తం వెనక్కి తేలేం కదా. కొంతమంది ఏం చెబుతున్నారట, పెళ్లి ముహూర్తంలో లోపంది మళ్ళీ పెళ్లి చేసుకోండి అన్నారట. ఇంకా అయ్యం అక్కడతో ఆగింది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎవడన వెంటనే అవుతాడు. ఇలా అశాస్త్రీయమైనవి కొందరు చెబుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరిని మళ్ళీ కూర్చోబెట్టి ఆ పెళ్లి ముహూర్తం తేడా వచ్చింది, కొత్త ముహూర్తం మేము పెడతాం, కూర్చొని పెళ్లి చేసుకోండి అంటే మళ్ళీ పెళ్లి అవుతుందా? అలాంటి దోషములు అసలు చేయకూడదు. దానికి అనేకమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, అవి శాస్త్రములు చెప్పే, వాటిని సరిగ్గా తెలుసుకోవాలి. అదో పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఏమన్నాడు, జరిగిన దాని గురించి ఆలోచించకు, ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఆ భగవంతుడు నిన్ను కాపాడతాడన్నట. అప్పుడు ఆయన మనస్సులో భార్యను తలుచుకుంటూ, ఆమె ఎక్కడుందో తెలిసింది కనుక, విషయం కూడా తెలిసింది కనుక కొంత ఊరట పొంది నిశ్చింతుడై ఇంటికి వచ్చాడు. రాగానే ఆ సమయానికి భార్యాసమేతంగా ఆ విప్రుడు వచ్చాట. ఆయన వచ్చి, నా భార్యని అడవిలో ఉన్నదానని, రాక్షసుడి దగ్గర ఉన్నదానని నాకు తిరిగి అప్పగించావు. అప్పగించడం కాదు, నా భార్య మనస్సులో రాక్షసుడు దూరి ఆవిడ మనస్సులో ఉన్న పాపాలన్నీ దుష్టలక్షణాలన్నీ ఆహారంగా మింగేశాడు, తీసేసుకున్నాడు. దాంతో నా భార్య పరమ సుశీలైపోయింది, ఉత్తమురాలైపోయింది, నన్ను ఎంతో గౌరవిస్తోంది ఇప్పుడు. మహారాజా, నువ్వు వచ్చేలోపు చూశాను నేను, నా భార్య చాలా వినయంగా మాట్లాడుతోంది, కాళ్ళు నొచ్చుకున్నాయా అని కాళ్ళు మృదువుగా నొక్కుతోంది, రకరకాల సేవలు చేస్తోంది. పెళ్ళై ఇన్నాళ్ళయింది, ఒక్కనాడు కూడా ఆవిడ వంట చేయలా, ఇన్నాళ్ళు నేనే చేయగలుచుకున్నాను. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి వంటగదిలోకి నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఆహా, నా జీవితాన్ని వంటగదిలోకి వెళ్లకుండా పంట పండిలాగా చేసావు, నీ రుణం తీర్చుకోలేను, అందుకే నీ దగ్గరకు వచ్చాను. మా దంపతులు ఇద్దరం నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం అనగానే అప్పుడు ఆయన అన్నాడు, మీ దేవనులు నాకు చాలా అవసరం అండి, నీకు నీ భార్య దక్కింది, నా భార్యే దూరం అయిపోయింది, మహారాజునయ్యుండి నా భార్యని దూరం చేసుకున్నాను అనగానే, నీ భార్య ఏమైపోయిందో, బ్రతికుందా చచ్చిపోయిందా? చచ్చిపోతే మాత్రం రెండో పెళ్లి చేసుకోవచ్చని శాస్త్రం చెబుతున్నది. ఒకవేళ మరణిస్తే ఒక మంచి సంబంధం చూసుకో, ఈసారి ముహూర్తం నేను సరిగ్గా పెడతాను, లేదా బ్రతికుంటే తెప్పించుకో అనగా, ఆవిడ మరణించలేదు, పాతాళంలో ఉందిట, సాలపోతకుడనే సర్పరాజు గారి కూతురి రక్షణలో ఉందిట. ఆవిడ తేవడం కదా కష్టం కాదు, కానీ తెచ్చిన తర్వాత మళ్ళీ మొదలుకు వస్తుంది కదా సంసార వ్యవస్థ. ఆవిడ మళ్ళీ తిడితే, నాకు ఈసారి కోపం వస్తే ఏం చేస్తానో అని భయంగా ఉంది. ఈ ప్రతికూలత్వంతో రోజు పోరేటటువంటి పెళ్ళాంతో కాపురం ఎలా చేస్తాం? ఆలిపోరు ఇంకంత ఇంత కదట, ఇంటిలోని పోరు ఇంతింత కదా అన్నాడే. ఇంట్లో పోరుంటే అసలు ఏం సుఖం ఉంటుంది అనగా, ఓహ్ ఇంతేనా, నువ్వు నాకెంతో ఉపకారం చేసావు, నా భార్యని మార్చావు, నాకేమో సంసారం సుఖంగా ఉండేలా చేసావు, ఎంత ఉపకారం చేసావు. ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నా విను, నేను యజ్ఞములు చేయడంలో దిట్టను, ఎవరినైనా మంచిగా మార్చగలను, అలాంటప్పుడు నీ భార్యను ఇంతకాలం ఎందుకు మార్చుకోలేదు అని నీవు అడుగుతావేమో. స్వార్థమునకు మాత్రం యజ్ఞం చేయకూడదని మాకు నియమం ఉంటుంది, అందుకే నేను నా భార్య మంచిది అవ్వాలని యజ్ఞం చేయలేదు. నా భార్య కోసం నేను చేయకూడదు, నా స్వార్థం కోసం చేయకూడదు, ఇతరుల కోసం చేయొచ్చు. నువ్వు నా భార్యను బాగు చేసావు, నీకు నేను ఉపకారం చేస్తాను. పైగా ఈ భార్య కూడా రాగానే చెప్పింది, రాక్షసుల యొక్క కుటుంబాలు నాశనం కాకూడదని. అంటే ఒక రాక్షస జాతిని నీ వల్ల నేను నిలబెడుతున్నాను, నా కుటుంబం నువ్వు నిలబెట్టావు, నువ్వు ఉత్తముడివి, అటు రాక్షస జాతిని రక్షించావు, నా కుటుంబాన్ని రక్షించావు, ఇలా లోకాలను రక్షించటమే కర్తవ్యంగా పెట్టుకున్న నిన్ను నేను రక్షించకుండా ఉంటానా? ఇప్పుడు చెబుతున్నాను విను, నా మంత్ర ప్రభావం చెబుతున్నాను విను,
మైత్రియును ఆనుకూల్యంబు మచ్చికయును కలిగి అక్కాంత నిన్నెప్పుడు కలసి ఉండ మిత్రకాముకులొనరిల్చు మిత్రవింద ఎట్టి దట్టిది కావింతు నే నరేంద్ర.
మహారాజా, యజ్ఞములలో మిత్రవింద అని ఒక యజ్ఞం ఉన్నది. వింద అంటే కామేష్టి అని మరొక అర్థం అన్నమాట. పుత్రకామేష్టి అని ఒక ఏకం లేదు, అలాగే మిత్రకామేష్టి అని ఒక ఏకం ఉన్నది. ఇష్టి అంటే యజ్ఞం, కామ ఇష్టి కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. ప్రతివాడికి ఏదో కోరిక ఉంటుందిగా, నాకు డబ్బు రావాలను, ఉద్యోగం రావాలను, వివాహం రావాలను, ఇల్లు రావాలను, ఏదో ఒక కోరికతో చేసే యజ్ఞమును కామేష్టి అంటారు. కాకపోతే ఏ కోరికతో చేస్తున్నామో ఆ కోరిక ముందు పెడితే ఆ యజ్ఞానికి ఆ పేరు వచ్చింది. పుత్ర కామ ఇష్టి కొడుకులు కావాలనే కోరికతో చేసే యజ్ఞం. మిత్రకామేష్టి శత్రువులు మిత్రులు అవ్వాలనే కోరికతో చేస్తే మిత్రకామేష్టి. మిత్రకామేష్టి అన్నా మిత్రవింద అన్నా, పుత్రకామేష్టి అన్నా పుత్రవింద అన్నా, అర్థం ఒకటే. ధనకామేష్టి అంటే డబ్బు కావాలనే కోరికతో యజ్ఞం చేయటం. గృహకామేష్టి ఇల్లు కావాలనే కోరికతో యజ్ఞం చేయటం. ఇలా రకరకాల కోరికలతో చేసే యజ్ఞములు ఉన్నాయి. అందులో నేను నీకోసం నీ భార్య కోసం మిత్రకామేష్టి యాగం చేస్తాను. అందులో సంకల్పంలో ఏం చెబుతాను, మహారాజు ఉత్తముడు అతని భార్య బహుళ ఈరోజు నుంచి పరస్పర విరోధం విడిచిపెట్టి ఐకమత్యంతో సుఖంగా కాపురం చెయ్యాలి అని సంకల్పం చెబుతాను. నేను అలా యజ్ఞం చేయడంతో నీ భార్యలో నీ మీద ఉన్న ద్వేషం, నీకు నీ భార్య మీద అంతో ఎంతో ఉన్న అసహ్యం, ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఇక మీ ఇద్దరూ ఎంతో ప్రేమతో ఒకరినొకరు కౌగులించుకుంటారు, ఆత్మీయతతో పలకరించుకుంటారు, మీ ఇద్దరూ పరమాత్మీయులైపోతారు, మీ కుటుంబం చాలా బాగుంటుంది. ఈ విధంగా మీ ఇద్దరి మనస్సులలో ఉన్న వైరుధ్యములు తొలగించి మైత్రీబంధం కలిగించే యజ్ఞం నేను చేసి పెడతాను. కావలసిన సామగ్రి అనగానే, అమ్మ ఎంత అదృష్టమైన అంత మంచి మాట అన్నారు, అయితే ఇప్పుడే మిత్రకామేష్టికి కావలసిన యాగానికి కావలసిన సంభారాలన్నీ తెప్పిస్తానన్నట. వెంటనే ఆయన ఆ యాగ సంభారం అంతా కూడా సిద్ధం చేసుకుని ముందు విఘ్నేశ్వర పూజ చేసి ఆ యాగం చేసేటప్పుడు మధ్యలో ప్రధాన యాగగుండం చతురస్రాకారంలో ఉండాలట. చతురస్రాకారం అంటే పొడవు వెడల్పు సమానంగా ఉండాలి. 8x8 కానీ 12x12 కానీ ఉండాలి. రాజుగారు కనుక 12x12 ఉండేటటువంటి యాగగుండం చతురస్రాకారంలో ఏర్పాటు చేశాడు. దీనికి నాలుగు వేపులా త్రికోణాకారంలో ఉండేటటువంటి, శ్రీచక్రంలో పై త్రికోణం ఉంటుంది, ఆ ఆకారంలో ఉండే నాలుగు ఉపకుండాలు పెట్టాలి. ఈ నాలుగు కుండాలు త్రికోణాకారంలో ఉంటాయి, మధ్యలో అది చతురస్రాకారంలో ఉంటుంది. ఈ యజ్ఞం చేయడానికి కావలసిన ఋత్విక్కులు పిలిపించారు. ఇక నెయ్యి ఉన్నది, దర్భలున్నాయి, సమిధలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక శుభముహూర్తంలో ఈ మహాత్ముడైన పురోహితుడు యజ్ఞం మొదలుపెట్టాడు. ఈ యజ్ఞం అపూర్వంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, పూర్ణాహుతి కూడా బాగా జరిగింది. జరిగాక ఆయన అన్నాడు, మహారాజా ఇక నీ భార్యని నిశ్చింతగా పాతాళం నుంచి ఇక్కడికి తెప్పించుకో, ఆవిడ రావడంతో నేను ఎంత ప్రేమగా చూస్తున్నా నీకే తెలుస్తున్నానట. మహానుభవ, పవిత్రమైన యజ్ఞం చేసి ఎక్కడో ఉన్న నా భార్య మనస్సు మార్చిన ఉత్తముడివి నీవు. నీ మహామంత్రశక్తి అంతా ఇంత కాదు, నా రాజ్యమే నీకు ఇచ్చేస్తాను దక్షిణగా అన్నట. రాజ్యం నాకెందుకు బాబు, అడిగినప్పుడు యజ్ఞాలకు కావలసిన దక్షిణ ఇస్తే చాలు. రాజ్యం వీరభోజ్యం, నువ్వు వీరుడివి, వీరుడే దాన్ని పరిపాలించాలి. ఎవరు ఏ పని చెయ్యాలో పని చెయ్యాలి. అందువల్ల నిశ్చింతగా రాజ్యం నువ్వే పుచ్చుకో. రావింపుము సతిరయ్యమున నీ భార్యను మాత్రం వెంటనే తెప్పించు, సుఖంగా ఉండు, నీకు సత్సంతానం కూడా కలుగుతుందని దీవించాడు. అప్పుడు ఆయన వెంటనే పాతాళానికి వెళ్ళి ఆ పావులతో యుద్ధం చేయడం నీకు ఇష్టం లేదు, ఎందుకని సర్పరాజులు అంటే నీకు గౌరవం, సర్పరాజులతో యుద్ధం చేయకుండా తన భార్యను రప్పించడానికి వెంటనే ఆలోచన వచ్చి బలాక అని పిలవగానే ఆ బలాక రాక్షసుడు వచ్చాడు. నాయన నీవు అదృశ్య రూపం పొందగలిగేవాడివి, ఎక్కడికైనా వెళ్ళగలిగేవాడివి, నువ్వు తక్షణం పాతాళలోకానికి వెళ్ళి సర్పరాజు గారి చెరసాలలో ఉన్న అమ్మాయిని నా దగ్గరికి పట్టుకొచ్చాయన్నట. ఈ బలాకుడు ఎక్కడికైనా వెళ్తాడు, ఈ దిగ్బంధాలు అతను ఏం చేయలేవు, ఏ మంత్ర దిగ్బంధాలు అతను ఏం చేయలేవు. అందుకే బలాకుడిని పిలవగానే బలాకుడు టక్కున ఇక్కడ మాయమై పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ నందాని పేరు కలిగిన సర్పరాజు కూతురు, సాలపోతకుడి యొక్క కూతురు ఒక అంతఃపురంలో దాచిందని చెప్పుకున్నాక ఈ అమ్మాయిని ఆ అంతఃపురంలోకి అదృశ్య శక్తితో ప్రవేశించి అక్కడ రాజుగారి భార్యను మంచంతో సిద్ధంగా పట్టుకుని ఘటోత్కచుడు చూశారు, శశిరేఖను మంచంతో ఎత్తిపోయాడు, అలా టక్కని చేత్తో పట్టుకుని టింగిన అక్కడ మాయమే ఇక్కడికి వచ్చాడు. మహారాజా ఇదిగో మంచం, ఇదిగో మంచం మీద మీ ఆవిడ అనగానే ఆయన ఆశ్చర్యపోయి, భలే పట్టుకొచ్చావే బలాక, నువ్వు శక్తివంతుడు అని తెలుసు కానీ ఇంత శక్తివంతుడు అని తెలియదు. ఎంత శక్తివంతుడు, నా రాజ్యంలో ఉండి నాకు సేవకుడు నా అదృష్టం, సుఖంగా ఉండు, నీకు నీ జాతికి ఉత్పలారణ్యం రాసేశాను, కలియుగం దాకా ఆ అడవిలో మీరు సుఖంగా ఉండండి, ఒక కలియుగంలో పద్మాకర్ గారు వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని ఆయన భక్తుల్ని మాత్రం గౌరవించండి, వారికి కూడా ఆతిథ్యం ఇవ్వండి, వాళ్ళు పురాణం చెప్పడానికి అడవులు పట్టుకు తిరుగుతూ ఉంటారు అని మాత్రం దీవించి పంపేసి ఆ తర్వాత ఇప్పుడు భార్యామణి పడుకున్న మంచం దగ్గరకు వచ్చాడు. మంచం మీద నుంచి ఆవిడ లేచి యావండి అంది. ఏది ఇంకొకసారి అని అన్నాడు ఆయన. ఆవిడ యావండి అని అంత అందంగా మృదువుగా పొరుగుతుందని ఊహించలేదుగా. యజ్ఞం చేశాడు ఆయన, కానీ అయినా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమిటో లోపల అంతో ఎంతో పీకులాట ఉంటుందిలేండి. ఇన్నాళ్ళు చివాట్లు తెగతిని ఉన్నాడు కదా, ఆవిడ ఎంతో మృదువుగా ఏమండో ఏమండో అని రాగానే ఆనందం తట్టుకోలేక, ఓహో మహానుభావుడు అయ్యా నువ్వు, నీ భార్య నా రాక్షసుడు ఎత్తుకుపోబట్టి కదా నాకు ఎంత శుభం కలిగింది అనుకుని ఆయన్ని మనస్సులో పొగుడుకున్నాడు. దగ్గరికి వచ్చాడు, తీసుకున్నాడు, ఏం కావాలో కోరుకున్నట్ట. అప్పుడు ఆవిడ కరుణం ప్రసన్నుడవు కమ్ము నరేశ్వర నాకు నా ఉడున్, దయతో నా తప్పులన్నీ క్షమించు, నా ఎడల ప్రసన్నుడవుక, అంటే నన్ను ప్రేమతో చూడు, ఇదివరకు నేను చాలా పొరపాట్లు చేశాను, అయ్యో పాతవన్నీ గుర్తుకొస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది, కొట్టాను నిన్ను గ్లాసుతోటి నీ స్నేహితులు చూస్తూ ఉండగా, ఎన్నోసార్లు తిట్టాను, ఒక్కనాడు నిన్ను నేను ప్రేమతో దగ్గరికి తీసుకోలేదు, చాలా పెద్ద పొరపాటు చేశాను, క్షమించండి, అంతకింత ప్రేమగా చూస్తాను, ఇంకెప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టండి, మీకు జాగ్రత్తగా సపర్యలు చేస్తాను అనగానే నేను ఎప్పుడు నీకు ప్రసన్నుండే, ఏదో ఆనాడు నీ కర్మ వల్ల నా కర్మయోగం వల్ల మన పెళ్ళి లగ్నంలో ఉన్న దోషం వల్ల నీకు రోషం వచ్చింది, నాకు కోపం వచ్చింది, నేను అడవిలో విడిచిపెట్టాను, అవి పక్కకు పెట్టి ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకేం కావాలి, భర్త ఎదురుగుండా ఉండడమే భార్యకి గొప్ప వరం, ఈ ప్రపంచంలో ఉత్తమురాలైన భార్య ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలని కోరుకుంటుంది, భర్తే వరం అనుకుంటుందిట, భర్తే బంగారం అనుకుంటుందిట, బంగారం లాంటి భర్త ఉండగా వేరే బంగారం కావాలా అన్నది ఆవిడ. చూసారా కొంతమంది అలాగే అంటారు, నాకే బంగారం వద్దండి మీరే బంగారం అండి అంటారు, కొంతమంది నువ్వెంత బంగారం అనివైనా బంగారానికి నువ్వెక్కడ సాటు వస్తావు, బంగారం ఇంట్లో పరిసి నువ్వు ఎక్కడైనా టింగు రంగాన్ని తిరుగు అంటారు, కానీ ఇవిడ మాత్రం మీరే బంగారం అండి. కానీ ఒక్క కోరిక ఉన్నది, పాపం సర్పరాజు సాలపోతకుడు అనే రాజుగారి కూతురు నంద నా కోసం ఎన్నో కష్టాలు పడింది, నన్ను అంతఃపురంలో రక్షించింది, నా మీద కసికొద్ది వాళ్ళ నాన్నగారు దాన్ని మోగ అయిపోమ్మన్నాడు, పాపం ఆవిడ మోగదైపోయింది, నన్ను రక్షించి తిరిగి మీకు దక్కేలా చేసిన ఆ ఉత్తమురాలు మాట లేక బాధపడుతుంటే నేను ఇక్కడ ఎలా సుఖంగా ఉంటాను, పైగా మాట లేకపోయినా ఆవిడ రోజు అంతఃపురంలో ఉన్న నా దగ్గరకు వచ్చి నాకు అన్నపానీయాలు ఇచ్చింది, అన్నం ఇచ్చింది, పానీయం ఇచ్చింది, వస్త్రం ఇచ్చింది, మా నాన్న వల్ల నీకేం ప్రమాదం లేదని నన్ను రక్షించి ధైర్యం చెప్పింది, అటువంటి ఆవిడకి ఏమైనా సరే మూకతనం పోవాలి, ఆవిడ మాట్లాడాలి, ఆవిడ మాట్లాడటమే మీరు నాకు ఇచ్చే వరం, మీరు ఆ పని చేయగలరనగానే ఆయన మళ్ళీ ఈ విప్రుణ్ణి పిలిపించాడు. మహాత్మా, నా భార్యని ఉత్తమురాలిని చేసావు, నాకు ఎంతో ఆనందం కలిగించావు, నీ మంత్రశక్తి నాకు తెలుసు, నీ జపశక్తి నాకు తెలుసు, నీ యజ్ఞ దీక్ష నాకు తెలుసు, ఆ నంద ఆనందంగా మాట్లాడేటట్టు చేయగలవా అని అడిగితే అదెంతయ్యా నా దగ్గర ఇంకో యజ్ఞం ఉందన్నాడు ఆయన. నేను సారస్వతేష్టి విధానమున భవద్వధూటీ సఖికి నిత్తు వాగ్విభూతి, నా దగ్గర అనేక యజ్ఞ ప్రక్రియలు ఉన్నాయి, అందులో సారస్వత యజ్ఞము అని ఒక యజ్ఞం ఉన్నది, సారస్వతము అంటే సరస్వతికి సంబంధించినది, సరస్వత్యా ఇదం సారస్వతం, సరస్వతికి సంబంధించిన యజ్ఞం, సరస్వతి కటాక్షమునందించే యజ్ఞం, ఆ యజ్ఞం చేశానంటే మోగవాడు పండితుడవుతాడు, అద్భుతంగా మాట్లాడతాడు, మోగవాడు వాచాలుడవుతాడు, వాచాలుడు అంటే దబ్బ 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 ఎన్ని గంటలైనా మాట్లాడేవాడిని వాచాలుడు అంటారు, మోకం కరోతి వాచాలం అంటే అదనమాట, అస్సలు మాట్లాడడం చేత కాని వాడు కూడా భగవంతుడు అనుగ్రహం ఉంటే మైక్ ఇచ్చామంటే 2 గంటలు ఇస్తే 2.5 గంటలు ఉపన్యాసం ఇస్తాడు వాడు, అలా మాట్లాడాలంటే భగవత్ శక్తి కావాలి, అలా మాట్లాడేవాడిని వాచాలుడు అంటారు, నేను వాచాలత్వం ఇస్తాను అతనికి అనగానే ఇంకెందుకు ఆలస్యం, ద్రవ్యం తెప్పిస్తానన్నాడు ఈయన, ద్రవ్యం తెప్పించాడు, ఈయన యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞంలో సారస్వత సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది, సరస్వతి కవచం అన్నమాట, ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై స్వాహ శిరో మే పాతు సర్వత అని సరస్వతికి స్వాహకారం చెప్పి శిరస్సు మీద చేయి పెట్టుకుని సరస్వతి నన్ను శిరస్సును రక్షించుగాక, నా తలని ఆ సరస్వతి రక్షించుగాక, అలాగే ముఖం రక్షించుగాక, చెవులు రక్షించుగాక, భుజములు రక్షించుగాక, చేతులు రక్షించుగాక, నడుము రక్షించుగాక, గుహ్యభాగం రక్షించుగాక, పాదములు రక్షించుగాక, అరికాళ్ళు రక్షించుగాక అని ఆ మంత్రాలు ఉంటాయి. 14 శ్లోకాలతో అపూర్వమైనది ఆ సరస్వత మంత్రం. అందులో ప్రధాన మంత్రం, సరస్వతికి ఇష్టమైన మూల మంత్రం, ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి స్వాహ. యజ్ఞంలో స్వాహాకారం చెప్పాలి, ఉపదేశం పొందేటప్పుడు నమః అని చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి నమః అనే ఈ మూల మంత్రం అమ్మవారు సరస్వతికి ఎదురుగుండా భక్తితో జపం చేసేవాడు ఎంత పనికి మాలిన వాడైనా పండితులవుతాడు. కానీ ఉపదేశం ఉండాలి గురువుల దగ్గర. మాలాంటి ఒక గురువుని పట్టుకుని ఆ మంత్రాన్ని ఉపదేశంగా పొంది అనుష్ఠానం చేస్తేనే ఫలిస్తుంది. గురువుపదేశం లేకుండా సొంత పెత్తనంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రానుష్ఠానం చేయకూడదు. అలా సొంత పెత్తనంతో అనుష్ఠానం చేస్తే ఒక్కోసారి ఫలితం పక్కన పెట్టండి, అపఫలితం కూడా వస్తుంది. కరస్పాండెన్స్ కోర్సులు మీకు ఏమిస్తాయి? సర్టిఫికెట్లు ఇస్తాయి. జ్ఞానం ఎక్కడిస్తాయి? వాడు చదివేసినా గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కూర్చొని చదివింది వేరు, గురువు సేవ చేసి చదివింది వేరు, పుస్తకాలు చూసి నేర్చుకోవడం వేరు. అందులో మంత్రమునకు అసలు పుస్తకం చూసి నేర్చుకోవడం అనేది లేదు. మంత్రం ఎప్పుడూ గురువుని సేవించి పట్టుకుని ఆయన ద్వారా ఉపదేశం పొందే సేవించాలి. ఉపదేశం అంటే ఏమీ లేదు, ఉపదేశ ఆద్యోచ్చారణం అని. ఉపదేశం అనగా ఆద్య మొదటి, ఉచ్చారణం ఉచ్చారణ పలుకుట. ఇప్పుడు గురువుగారు ఉన్నారు, ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి నమః అన్నారు అంటే గురువుగారు మొట్టమొదటి ఉచ్చరించారు. ఈ ఉచ్చారణకి ఉపదేశం అని పేరు. గురువు ఇలా ఉచ్చరించాక అప్పుడు వాళ్ళు స్వీకరిస్తే ఈయన ఉపదేశం ఇచ్చిన వాడయ్యాడు, వాళ్ళు ఈ ఆద్యోచ్చారణని స్వీకరించిన వాళ్ళు అయ్యారన్నమాట. అలా గురువు ముఖత శబ్దం వచ్చాక ఆ శబ్దమును విని ఆ మంత్రమును ఉచ్చరించి జపం చేసేవాడు ఉపదేశం పొందినవాడు అవుతాడు. వాడికి ఆ మంత్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వాడు తరిస్తాడు తొందరపడి. చాలా శీఘ్రకాలంలో తరించాలంటే ఉపదేశం పొందాలి. అలాంటి మహామంత్రములతో ఆయన యజ్ఞం చేయగానే అక్కడ నంద టక్కన మాట్లాడటం మొదలెట్టింది. ఆవిడ అద్భుతంగా మాట్లాడిందట. వెంటనే తండ్రికి అనుమానం వచ్చింది, ఏమిటే నేను నా మహామంత్ర శక్తితో నీకు వాగ్బంధనం చేశాను, నీకు మాట రాకూడదే అన్నాడు ఆయన. ఏమో నాన్న, మంచి పాండిత్యంతో కూడిన వాక్ వస్తుందనగానే ఈ పాములకి అందరికీ రాజు వాసుకి. ఆయన అక్కడికి వచ్చి, ఓరి సాలపోత, ఓరి తిండిపోత, ఇంకొక మాట ఉంది అది అనలేం మనం, తిట్టి నీవేవో నీ తాత్కాలిక మంత్రశక్తితోటి ఆవిడ నోరు కట్టావు, కానీ నీకంటే గొప్పవాడున్నాడు భూలోకంలో, అతనికంటే కనుడు ఆచంట వల్లని అన్నారు. ఆయనే భూలోకంలో సుశర్మ అని పేరు కలిగిన ఒక విప్రుడు. అతడు అపూర్వమైన మంత్రశక్తి కలిగిన వాడు. అతడు సారస్వతమనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో మీ అమ్మాయికి మాట రావాలని సంకల్పం చెప్పాడు. ఆ యజ్ఞ ప్రభావంతో ఈవిడ వాగ్బంధనం పోయింది, అద్భుతమైన వాక్ వచ్చింది. అలాంటి మంత్రవేత్తలు ఉన్నారు, ఇంకనైనా అటువంటి వాళ్ళతో తగాదా పెట్టుకోకు, పరస్త్రీ వ్యామోహాన్ని విడిచిపెట్టరా మూఢుడా అని వాసుకు చెప్పగానే ఆయనకు నమస్కరించి, అమ్మాయి నేను పొరపాటు చేశాను, ఒప్పుకుంటున్నాను, లెంపలేసుకుంటున్నాను, నువ్వు చేసింది ఉత్తమమైన పని, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, నీకు మళ్ళీ వాక్కిచ్చి ఉపకారం చేసిన ఆ దంపతుల్ని ఆశీర్వదించిన ఆ రాజదంపతులను అన్నాడు ఆయన. వెంటనే ఆవిడేం చేసింది, అప్పుడు కదలి అప్పురమున కరుగుదించి ఆత్మసఖి కాంచి కౌగిట నర్తి చేర్చి అధిపునందంద దీవించి ఆ భుజంగి ఆసనాశీనయ్యిట్టులు అని అనగ, వెంటనే నంద తండ్రి చెప్పగానే భూలోకానికి వచ్చింది, రాజుగారి అంతఃపురానికి వచ్చింది. రాజుగారు అప్పుడే యజ్ఞం చేసిన తర్వాత అందరికీ దక్షిణలు ఇచ్చి సభలో కూర్చుని భార్యాసమేతంగా విప్రుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని ప్రజలతో చెప్తున్నాడు, ఈ పుణ్యాత్ముడు యజ్ఞములు చేయటంలో తిట్ట, ఈతని యజ్ఞ ప్రభావంతో మా భార్యాభర్తలం తగాదాలు విడిచిపెట్టి ఐకమత్యం పొందాం, ఈయన యజ్ఞ ప్రభావంతో ఓ సర్పకన్యకి వాక్కొచ్చింది అని ఏదో చెప్పబోతుండగా టక్కున వచ్చింది ఈ నంద, మహారాజా నువ్వు అన్నది నిజమే, ఈయన యజ్ఞ ప్రభావంతో నాకు నోరొచ్చింది, ఆ సర్పకన్యని నందని నేనే అన్నదట. వాళ్ళందరూ ఆనందపడిపోయారు. ఎన్నో యజ్ఞములు చేస్తే కానీ దర్శనమివ్వని పాతాళలోక నివాసిని ఒక నాగరాజకుమారు వచ్చిందంటే మాటలా మరి. మానవులు నాగలోకానికి వెళ్ళడమే కష్టం, వెళ్ళినా వాళ్ళ దర్శనం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళేం సామాన్యులు కాదు, చిన్న చిత్తక లోపాలు అప్పుడప్పుడు వాళ్ళల్లో ఉన్నా వారి దగ్గర అనేక దివ్యశక్తులు ఉంటాయి. అటువంటి ఆవిడ రాగానే అందరూ ఆనందపడి లేచి నిలబడ్డారు, ఆమెకు ఆసనం ఇచ్చారు. అప్పుడు ఆమె ముందుగా రాజపత్నిని కౌగిలించుకొని నువ్వు సుఖంగా ఉన్నావు నాకు అదే కావలసింది, మీ ఇద్దరిని నేను దీవిస్తున్నాను అని చక్కగా ఆసనం మీద కూర్చుని అలా దీవించింది.